లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
ఈశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూకి దిగి వచ్చిన కలిగో చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు భక్తుడు అనగానే మనకి ఆ రెండింటినీ అనుసంధానం చేసేది ఏదో ఒకటి అవసరమో అని అనిపిస్తూ ఉంటుంది. నిరంతరం మానవుడు భగవంతుణ్ణి ఏదో ఒక విధంగా కలుసుకుంటూనే ఉంటాడు. భక్తుణ్ణి భగవంతునికి మధ్య వారధే ప్రార్థన. ఇదే ఈనాటి అంశం. మీరందరూ అనుకోవచ్చు, ఏమిటి ఇంతటి చిన్నటి అంశాన్ని ఈరోజు మీరు తీసుకున్నారు అని. కాని దీని లోతుల్లోకి అంతరార్థాల్లోకి వెళ్లినప్పటికి కాని తెలియదండి దీని మర్మమేమిటో. కాని మనం ప్రయత్నం చేద్దాం. అసలు ప్రార్థనంటే ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ఎవరిని ప్రార్థించాలి, ఇలా ఎన్నో అంశాలను మనం వివరంగా వివిధ కోణాల నుండి పరిశీలించే ప్రయత్నం చేస్తూ ఈ ప్రార్థన అనేది ఎలా భగవంతుణ్ణి మన దరికి చేరుస్తుందో దాని ఆవశ్యకతను తెలిపే చక్కని అనుభవాలతో మీకు ఒక శీర్షికగా కొన్ని వారాల పాటు అందించే ప్రయత్నం చేయబోతున్నాను. ప్రారంభంలో కొంచెం తడబాటు చెందిన ముందు సాధనతో అంశంపై ఇంకొంచెం అవగాహన కలుగుతూ మీకు ఇంకా చక్కని విధంలో విశదీకరించే ప్రయత్నం చేయబోతున్నాను. ఈ ప్రయత్నం స్వామి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. చూసారా, అనుకోకుండానే వచ్చేసింది ఆ పదం. ఆ పదం, ఈ ప్రార్థన అనే పదం లేకుండా మనం లేము. సంస్కృతంలో ప్రార్థన అంటే అడగటం లేదా అర్థించటం. ఈ పదానికి ఎంతో మతపరమైన అర్థం ఉన్నా కాలక్రమేణా అది పరిణితి చెందుతూ వినయంగా విధేయతతో ఏదైనా అడగటం లేక కోరటం లేదా శరణాగత తత్వాన్ని ప్రదర్శించడంగా రూపొందుతూ వచ్చింది. వైదిక పరంగా చూస్తే అది ఒక మంత్రమని లేక ఉచ్చారణలు అని భావించి వాటి ద్వారా దేవతలతో సంభాషించే ప్రయత్నం చేసి మనకు కావలసిన సిరి సంపదలు కోరికలు పొందటమే అని సూచింపబడుతుంది. ఈ ప్రార్థనల ద్వారా మన మనోవాంఛలను ఫలింపచేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది హిందూ ధర్మం ప్రకారం. ఇవన్నీ మనకి ముందుగా అర్థం కాకపోయినా సామాన్య మానవుడికి భగవంతునికి ఏ విధంగా ఒక అనుబంధం ఏర్పరచుకోవాలి, లేక ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడిని తీసుకోండి, ఆ పిల్లవాడికి భగవంతునికి మధ్య జరిగే సంభాషణే ప్రార్థన అని అర్థం చెప్పారు స్వామివారు. భగవంతునితో అనునిత్యం మనం సంభాషిస్తూనే ఉంటాం, కాని మనం దీన్ని అంతగా పట్టించుకోం. కొంతమంది అనుకోకుండా ఓ భగవంతుడా, ఓ మై గాడ్ అని అంటూ ఉంటారు. స్వామంటారు, ప్రార్థన అనేది ఎంతో శక్తివంతమైన యంత్రం, ఆయుధం అని. అది ఎన్నో అణుబాంబుల కన్నా ఎంతో శక్తివంతమైనది. ఈ పదం కొండల్ని సైతం కదిలించగలిగిన శక్తి ఉన్నది. మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే మనం భగవంతునికి ప్రార్థించే అలవాటు పెంచుకుంటూ ఉంటాం. అప్పుడు మనకి అహంకారం, మన హోదాలు ఏమీ గుర్తుకురావు. ప్రొద్దున్న లేచినది మొదలు రాత్రి పడుకున్నంత వరకు మనం ప్రార్థనలు సల్పుతూనే ఉంటాం. ఎందుకంటే నిరంతరం జీవితంలో మనకి సమస్యలు కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. స్వామి చెప్పారు కదా, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్ అని. ఆ సమయంలో కష్టాలు ఎదురైనప్పుడు మనకి తప్పకుండా భగవంతుడు గుర్తుకు వచ్చి ప్రార్థించి ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చి దాని నుండి మనల్ని దూరం చేయమని కోరుతూ ఉంటాం. ఉదాహరణకు పాండవులు నిరంతరం కష్టాల్లో ఉండేవారు. అందుకే వారు శ్రీకృష్ణ భగవాను అనుక్షణం ప్రార్థిస్తూ ఉండేవారు. కుంతీదేవి ఒకసారి శ్రీకృష్ణుణ్ణి అడిగిందట, స్వామి మాకు ఎల్లప్పుడూ కష్టాలను ఇవ్వండి స్వామి, ఎందుకంటే నిన్ను తలుచుకునే అవకాశం దొరుకుతుంది అని. చూశారా ఎంత పెద్ద భక్తురాలో ఆ కుంతీదేవి. స్వామి ఒక ఉపన్యాసంలో ఈ విధంగా అన్నారు, ఒక నీరసపడిన గుర్రం రథాన్ని ఎలా లాగ్గలదు, అదేవిధంగా నీరసపడిన మన దేహాలను మూడు పూట్ల భోజనంతో ఎలా పోషిస్తున్నామో అదేవిధంగా మన మనసును పోషించాలి. ప్రార్థనతో, ధ్యానంతో, భగవన్నామ ఉచ్చరణతో మన మనసును పోషించి శక్తిని అందించాలని అన్నారు. అంటూ మన కర్మల యొక్క ఫలితాల్ని సహితం భగవంతుని అనుగ్రహం ద్వారా తప్పించుకోవచ్చును, ఏ విధంగా అయితే ఒక మెడిసిన్ తాలూకు ఎక్స్పైరీ డేట్ తరువాత అది నిర్వీర్యమైపోతుందో అదేవిధంగా భగవత్ అనుగ్రహం పొందిన తరువాత కర్మల యొక్క ఫలితం మన మీద ఏమాత్రం ప్రభావం చూపించవు. దీనికై ప్రార్థన ఎంతో ఆవశ్యకమని స్వామి చెప్పారు. మనం మనస్ఫూర్తిగా ప్రార్థించాలి అని కూడా స్వామి ఎంతో చక్కగా చెప్పారు మనకి. అయితే ఈ ప్రార్థనంటే ఏంటి, అది ఒక భక్తురాలి జీవితంలో, ఒక భక్తుని జీవితంలో ఏ విధంగా ఒక మార్పును తీసుకొచ్చిందో శ్రీమతి అనామిక గారి సంభాషణ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా సంభాషణలోకి వెళ్దామా. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈనాడు మీకొక అందమైన కార్యక్రమాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతినిత్యం మనం ఇంట్లో కానివ్వండి, ఏదైనా పని ప్రారంభించే ముందు కానివ్వండి, శంకుస్థాపనలు చేసే ముందు కానివ్వండి, ప్రారంభోత్సవాలు చేసే ముందు కానివ్వండి, ప్రార్థన అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. చాలామందికి సంశయాలుండొచ్చు, ఈ ప్రార్థన అంటే ఏంటి, అసలు ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి మనందరి మనసుల్లో. స్వామి ఎంతో దయతో ఎన్నో మార్లు ఇలాంటి చక్కని విషయాలపై తమ ఉపన్యాసాల్లో అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పి మనకి ఒక సరైన దారి చూపించారు. ఈనాడు మనతో పాటు స్టూడియోలో శ్రీమతి అనామిక ఉన్నారు. సాయిరాం అనామిక.
సాయిరాం గణేష్.
ఈనాడు ఈ చక్కని అంశాన్ని మనం డిస్కస్ చేసుకోవడానికి స్టూడియోలోకి వచ్చిన్నాం మనం. అసలు ప్రార్థన అంటే ఏంటో ఒకసారి మనం మాట్లాడుకుందామా?
మాట్లాడే ముందు, మనం ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు కూడా ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాము. అంటే అది లేనిది మనం ఏది మొదలు పెట్టుకోలేము అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మరి అదేంటో మీరే క్లియర్ గా చెప్పండి.
మూడు ఓంకారాలతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం.
అవును.
ఈ ఓంకారం అనేది అకార ఉకార మకార సమ్మిళితమైన ఒక శబ్దం. దాన్నే ప్రణవం అని కూడా స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో చెప్పారు. అది ఆది మూలమైన శబ్దం. మరి ఆ ప్రార్థనతోటే మనం ఈనాటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మన స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అసలు స్వామి ప్రార్థన గురించి ఏం చెప్పారో ఒక్కసారి మనం చూసినట్లయితే, ఒక భక్తుడు మానవుడు భగవంతునితో ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఒక లింక్ ఏర్పరచుకోవడానికి ప్రార్థన అనేది చాలా ఉపయోగపడుతుంది అని స్వామి చాలామార్లు చెప్పారు. ఉదాహరణకి మనకి టెలిఫోన్లో గాని ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఒక పర్టికులర్ నంబర్ దాన్ని కస్టమర్ కేర్ కి డైల్ చేసి మనం ఆ సందేహాలు నివృత్తి గావించుకుంటాం, ఏదైనా సమస్య వస్తే దాన్ని చెప్పుకుంటాం. ఏమంటారు అనామిక?
కరెక్ట్.
మరి ఇది కూడా అలాంటిదే అని మనం అనుకుంటూ ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని ప్రార్థించే అలవాటు మనకి అదైపోయిందన్నమాట.
కరెక్ట్. అంటే ప్రేయర్ అనే వర్డ్ వాడుతూ ఉంటారు కదా, అంటే ప్రేయర్ ఇస్ వెన్ యూ టాక్ టు గాడ్, దాన్ని మనం దేవుడితో మాట్లాడేదే ప్రేయర్ కింద లెక్క వస్తుంది అనమాట. ఎందుకంటే చీమ అడుగు వేసినా అది వినపడేది దేవుడికి మాత్రమే, ఆ రేంజ్ లో దేవుడికి అర్థమవుతుంది మన మనసులో ఏముందో, అందుకే దాన్ని ప్రేయర్ అని చెప్పారు.
మరి ఈ ప్రేయర్ అంటే ఏంటి, ఎలా చేయాలి? అనామిక, మీ జీవితంలో ఎప్పుడైనా ఈ ప్రార్థన యొక్క విశిష్టత గురించి గాని ఎప్పుడైనా ఏదైనా సంఘటనలు జరిగినవి కొంచెం గుర్తు తెచ్చుకుందామా?
అంటే నా జీవితంలో, అంటే పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో అందరూ స్వామి భక్తులే కాబట్టి భజనలు పూజలు చేసుకుంటున్నారు. కానీ మా నాన్నగారు, అంటే ఎలా పూజలు మొదలు పెట్టారంటే, ఆయనకి దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేవారు. అయితే ఆయన డిసిప్లిన్డ్ పర్సన్ అనమాట. ఇంట్లో పొద్దున్న టైంకి లేవాలి, టైంకి పడుకోవాలి, లెఫ్ట్ టర్న్ అనగానే లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అనగానే రైట్ టర్న్, అంటే ఎయిర్ ఫోర్స్ డిసిప్లిన్ మా ఇంట్లో అనమాట. అయితే ఒకరోజు ఎవరో బాలాజీ దేవుడు విగ్రహం మీద చిన్న ఫోటో అమ్మకి ఇచ్చినట్టుంటే, అమ్మ ఆ ఫోటో తీసుకుని ఇంటికి వచ్చారు. అదేంటి అని మా నాన్నగారు అడిగారు. అయ్యో అదేంటండి, తిరుపతి దేవుడి ఫోటోని అదేంటి అని అడుగుతున్నారు, ఏంటంటే అది ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారు. దేవుడు గదిలో అలా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు కదా అంటే, అక్కర్లేదు, అవన్నీ దేవుడు పూజలు ఫోటోలు పెట్టుకోవడం దండలు పెట్టుకోవడం ఇవన్నీ నాకు నచ్చవు, మన డ్యూటీ మనం చేసుకుంటే చాలే, మనం టైంకి ఏదైనా చేసుకుని పంక్చువాలిటీ అన్ని చేసుకుంటే డిసిప్లిన్డ్ గా ఉంటే చాలు, ఇవన్నీ నాకు నచ్చవు అని కనీసం ఇంట్లో ఫోటో కూడా పెట్టనివ్వలేదు. అంటే హీ వాజ్ అ డిసిప్లిన్ మ్యాన్, కానీ ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ ఆయనకు నచ్చేవి కాదన్నమాట. ఇంకా నో అని చెప్పినప్పుడు ఇంకా అమ్మ ఏం చేస్తుంది, ఇంకా ఆప్షన్స్ లేక ఇంకా ఫోటోని అలా ఎవరికో ఇచ్చేసారనమాట. అయితే అటువంటి సమయంలో ఏం జరిగిందంటే, మాకు ఇద్దరు అక్కలు, నేను అప్పుడు ఇంకా పుట్టలేదు, అమ్మకి 8th month ప్రెగ్నెన్సీ, ఇంకో నెలలో నేను పుట్టాలి. అప్పుడు అనుకోకుండా మా నాన్నగారు ఎయిర్ఫోర్స్ లో ఒక డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, అక్కడ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ప్రోడక్ట్, అది ఎలా మాయమైపోయింది ఎవరికి తెలియదు కానీ మాయమైపోయింది. ఇంకా ఎయిర్ఫోర్స్ లో ఏంటంటే ఒక ప్రోడక్ట్ మిస్ అయిపోతే ఇంకా కోర్ట్ మార్షల్ చేసేస్తారు, అంటే చాలా జైలు శిక్ష, ఖచ్చితంగా జైలు అవుతుంది. అటువంటి సమయంలో ఆయనకు అర్థం కావట్లేదు, అంటే నేను నిర్దోషిని అని ఎలా నిరూపిస్తారు, నాకు ప్రిన్సిపల్స్, నేను టైం కానీ చేశాను, డిసిప్లిన్ అని చెప్తే ఎవరైనా
సాక్ష్యం లేదు.
అయితే అటువంటి సమయంలో ఇంటికి వచ్చాక ఇలా ఇలా ఉంది పరిస్థితి ఆఫీస్ లో, ఎప్పుడైనా నాకు ఇంకా జైలు శిక్ష ఉంటుంది కాబట్టి ఇద్దరు అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకో, మూడో వాడు అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఎవరు పుట్టినా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని మా అమ్మకు చెప్పి ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు, కష్టపడి పనిచేయాలని మా నాన్నగారు చెప్తూ ఉంటే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది మీరు ఒక్కసారి ఊహించుకోండి. అయితే అమ్మకు అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏం చెప్పాలో, అసలు అప్పు తీసుకోకూడదు పనిచేయాలి కష్టపడాలి అంటే 8th month ప్రెగ్నెంట్ లేడీ ఇద్దరు అమ్మాయిలు తీసుకుని ఎక్కడికి వెళ్తారు. అయితే ఆ రోజు నెక్స్ట్ డే నాన్నగారు ఆఫీస్కి వెళ్లారు, వస్తూ ఎక్కడో భజన్ సౌండ్ వినపడింది అనమాట. అయితే కాళ్ళు ఆటోమేటిక్ గా అటువైపు వెళ్ళిపోతున్నాయి. ఆయనకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు అలా జరుగుతుందో ఆయనకి అర్థం కావట్లేదు. అక్కడ సత్యసాయి భజన్ అనమాట, ఇది ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనమాట. అక్కడ వెళ్లారు, భజనలో చూస్తే జెంట్స్ ఒకవైపు లేడీస్ ఒకవైపు కూర్చుంటే ఆయన జెంట్స్ సైడ్ వెళ్లి కూర్చుంటే అక్కడ స్వామి ఫోటో ఎలా అంటే అభయాస్తం ఇస్తున్నట్టు స్వామి నవ్వుతూ చక్కగా అభయాస్తం ఇస్తున్నారు. ఆ ఫోటోని చూసి స్వామి ఏదో అంటే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నట్టు, నేను ఉన్నాను నేను అన్ని చూసుకుంటాను నేను ధీమా ఇస్తున్నట్టు అనిపించింది. అయితే నాన్నగారు మనసులో అనుకున్నారు, నువ్వు నిజంగా దేవుడేవైతే ఈ అంటే ఈ కష్టమైన నేను పరిస్థితిలో ఏర్కొన్నాను కాబట్టి ఎలాగైనా గట్టెక్కించాలి, అప్పుడు నువ్వు దేవుడని నేను నమ్మి నేను పూజలు ప్రార్థనలు మొదలు పెడతానని కండిషన్ అంటే కొబ్బరికాయ కొడతాను అగరబత్తిలు కొట్టాను లాంటి కండిషన్స్ అందరు పెడతారు, కొంచెం వింతగా కండిషన్స్ పెట్టారనమాట మా నాన్నగారు. ఇంటికి వచ్చిగా రెండో రోజు రెడీ అయిపోండి అమ్మకు చెప్పారు, పిల్లల్ని కూడా రెడీ చేసి భజనకి వెళ్దాం అంటే అమ్మకు అర్థం కావట్లేదు, ఆ టెన్షన్ లో ఏదో వాగుతున్నారేమో అసలే జైల్లో వేస్తా అంటున్నారు కదా ఈయన దేవుడి ఫోటో అంటే మోస్ట్ పాపులర్ గాడ్ తిరుపతి దేవుడు ఆయన అతని ఫోటోనే ఇంట్లో వద్దండి ఎవరో సత్యసాయిబాబా అట ఆయన భజన ఉంది అక్కడికి వెళ్దామని రెడీ అయిపోని చెప్తుంటే ఇంకా అటువంటి టైం ఎక్కువ టెన్షన్ పెట్టకూడదని అమ్మ రెడీ అయిపోయి ఇద్దరు అక్కల్ని కూడా రెడీ చేసి వాళ్ళు భజనకి వెళ్లారు. అలా 2-3 రోజులు భజన అటెండ్ అయ్యారు, అంటే భజన తర్వాత నెక్స్ట్ భజన ఎక్కడ అనౌన్స్ చేయడం వీళ్ళు వెళ్ళిపోవడం అలా జరిగింది. మూడో రోజు ఒక కొత్త ఆఫీసర్ వచ్చారనమాట, అంటే పై ఆఫీసర్ వచ్చి మా నాన్నగారికి ఏం చెప్పారంటే, మిస్టర్ రావు ఇలా మీ సిచ్యువేషన్ ఇలా ఉంది కదా ఆ ప్రోడక్ట్ మిస్సింగ్ కదా మీరు అస్సలు టెన్షన్ పడకండి, మీకు క్లియరెన్స్ సర్టిఫికెట్ నేను ఇస్తాను ఏం ప్రాబ్లం ఉండదు అదంతా నేను చూసుకుంటాను ఎలా జరిగింది ఏం జరిగింది నాకు అంతా తెలుసు, మీరు 48 అవర్స్ లోపల మీరు ఢిల్లీ వదిలేసి మీకు వడోదర ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీరు వడోదరకు వెళ్ళిపోవాలి మీకు పోస్టింగ్ చేసేస్తానంటే నాన్నగారికి అర్థం కావట్లేదు అసలు ఈ మనిషి ఎవరో తెలియదు పై ఆఫీసర్ అండ్ అసలు ఆయనకి ప్రాబ్లం అంటే ఎందుకంటే తెలియదు అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి ఆయన క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తే ప్రాబ్లం అంతా ఆయనకు వస్తుంది, ఆయన అలా ముక్కుమొహం తెలియని ఆఫీసర్ ఎందుకు అసలు తల మీద తీసుకుంటారు నిజాయితీ గలవాడు అని కూడా తెలియదు ఎలా తీసుకుంటారు ఆయనకు అర్థం కావట్లేదు. కానీ క్లియరెన్స్ ఇస్తున్నాను క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నాను చెప్పేటప్పటికి ఇంకా అసలు ఇంకా గట్టెక్కిపోయింది కదా అని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ రోజు సాయంత్రం మళ్ళీ సమితికి వెళ్లారు భజనకి. అక్కడ భజన అయిన తర్వాత మా నాన్నగారు అక్కడ చెప్పారు, ఇవ్వండి ఇలా ఇలా ఉంది పరిస్థితి నేను 48 అవర్స్ లోపల నేను వెళ్ళిపోవాలి ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు నేను మళ్ళీ వచ్చి ఫ్యామిలీని తీసుకెళ్తానని చెప్తే అక్కడ కన్వీనర్ గారు ఏం చెప్పారంటే, అయ్యో ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు మా సమితిలో ఏంటంటే ఒక ప్రాసెస్ ఎవరైనా భజనకు వస్తే మాత్రం అంటే ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఉంటే మాత్రం మేము వాళ్ళకి స్వామి ఫోటో ఇచ్చి పంపిస్తాము కానీ మీరు సడన్ గా రేపు వెళ్ళిపోతాం అంటున్నారు మాకు కొనడానికి టైం లేదండి ఫోటో మీరేం అనుకోకండి ఈ స్వామి ఫోటో మా సమితిలో ఏదైతే ఉందో అదే తీసి మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ ఫోటో ఇచ్చిన తర్వాత స్వామి మా ఇంట్లోకి ఎంట్రీ తీసుకోవడం అప్పటి నుంచి పూజలు ప్రేయర్స్ ఇంపార్టెన్స్ ఏంటో మా నాన్నగారు తెలుసుకున్నారు. అంటే ఎంత వర్క్ ఇస్ వర్షిప్ అని అనుకున్న మనిషి ఎంత డిసిప్లిన్డ్ గా ఉన్నా ఒక్కొక్కసారి లైఫ్ లో ఛాలెంజెస్
వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్
ఏంటో తెలుసుకున్నాను అన్నమాట.
మీరు ఈ సంఘటన చెప్పిన తర్వాత నాకు స్వామి ఒకసారి ఉపన్యాసంలో చెప్పిన ఒక మంచి విశేషం గుర్తొస్తుంది నాకు, అదేంటంటే స్వామి ఈ ప్రార్థన ద్వారా యూ కెన్ మూవ్ మౌంటైన్స్ అన్నారు స్వామి. అదే కాకుండా మీ కర్మలన్నింటినీ ఒక్క క్షణంలో తుంచివేయగల శక్తి ఆ ప్రార్థనలకు ఉన్నది, మీకున్న ఏ కష్టమైనా ఆ ప్రార్థన చేయడం వల్ల తీరిపోతుంది అని స్వామి ఎంతో విశ్వాసంతో ఉండేటట్లు చెప్పారనమాట ఆ విషయం. మీరు ఈ సన్నివేశం చెప్పిన తర్వాత నాకు ఆ విషయమే నాకు గుర్తొస్తుంది.
ఇన్ఫాక్ట్ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అని స్వామి చెప్పారు, నాకు ఒక చిన్న స్టోరీ చిన్నప్పుడు బాల వికాస్ లో ఇక్కడ చదివినట్టు గుర్తు వస్తుంది. అంటే అక్కడ ఒక లేడీ ఏంటంటే తను ప్రేయర్ చేస్తుంది, నిజంగానే ప్రేయర్స్ అండ్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అంటారు కదా చూస్తాను అది మూవ్ అవుతుందా లేదని ఒక పెద్ద కొండ దగ్గర వెళ్లి ప్రేయర్ చేస్తుంది. కాసేపు తర్వాత కళ్ళు తెరిస్తే ఆ కొండ అక్కడే ఉంటుంది. ఇంత కూడా కదలదు, నాకు తెలుసు ఇది కదలదు, అక్కడే ఉండిపోయింది, ఇంత ప్రేయర్ చేసినా కదలదు, నాకు తెలుసు అని చెప్పింది. అంటే తన నమ్మకం ఏంటి అక్కడ, అది కదలదు అని నమ్మకం, అది తను గ్రహించలేదన్నమాట. సో అటువంటి భావనతో మనం పూజిస్తే, దేవుడిని టెస్ట్ చేయడానికి పూజిస్తే మాత్రం మన ఫలితం దక్కదు.
మీరు ఈ నెగిటివ్ గా మనం ఏమి ఆలోచించకూడదన్న దాంట్లో ఒక చక్కని పాయింట్ గుర్తొస్తుంది. స్వామి ఒకసారి ఏమన్నారంటే, సాయి సేవకుల ఒక సమావేశం జరిగింది 1978 సంవత్సరం. స్వామి ఎంతో చక్కగా ఆ డిస్కోర్స్ లో ఈ ఎట్లా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని గురించి చెప్పారు. అది మనం ఇప్పుడు ఆ క్లిప్ లో విందాం. మనం
ఏదో మనం సేవ చేస్తున్నామని ఈ సేవలకు కొన్ని తుఫానులు వస్తుంటాయి, కొన్ని ప్లేట్లంతా కలుగుతుంటాయి, ప్రవాహాలంతా అధికమైపోతుంటాయి, అతివృష్టి అనావృష్టి వల్ల అనేక ప్రజలు చాలా హింసలు పడుతుంటారు. అలాంటి సమయంలో మనం సేవలు చేయాలి అని కొంతమంది కోరుతుంటారు. మీరు సేవలు చేయకపోయినప్పటికీ పర్వాలేదు, కానీ అతివృష్టి అనావృష్టి కావాలని మాత్రం కోరకండి. Some of those who render such service when there is a storm, when there is a flood, or when there is a famine. Just because that is an opportunity to do service, do not expect and wish storms and floods and famine. ఇంకా మున్ముందు ప్రతి ఒక్క రాష్ట్రం వారు కూడాను వారు చేసినటువంటి సేవలను గురించి చదవడానికి సిద్ధంగా ఉంటున్నారు. అందులో ఫలాని ఫ్లడ్ రిలీఫ్ మేము ఇట్లా చేశాము, ఫలాని తుఫాన్లో మేము ఈ పని చేశాము అని మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటాము. నిజముగా ప్రకృతి యొక్క వాతావరణాన్ని పురస్కరించుకుని, ఈ పంచభూతముల యొక్క తత్వం పురస్కరించుకుని, అప్పుడప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంటాయి. ఇది ప్రకృతి యొక్క సహజమే.
ఇన్ ఎ ఫ్యూ మోమెంట్స్ ది కన్వీనర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రెజెంట్ దర్ రిపోర్ట్స్. ఇన్ దేర్ రిపోర్ట్స్ పాసిబ్లీ దే విల్ సే దే హావ్ డన్ సచ్ అండ్ సచ్ ఎ సర్వీస్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ స్టార్మ్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ ఫ్లడ్ ఆర్ వేర్ దర్ వాస్ ఫ్యామిన్ ఇన్ నేచర్ అకార్డింగ్ టు న్యాచురల్ కండక్ట్ ఇట్ ఈస్ క్వైట్ to be expected that there will be such famines and such storms and such flood.
Kani bhagavad sevakulainatunti varu ilanti avantramulu jagatunuku kalugakunda pedalanu himsinchakunda pedalanu badinchakunda untundalani meeru nitya prarthana yendu deenini oka prarthana ga meeru chesinappudu idi kuda nu pradhanamainatunti seva ga untuntadi.
True servants of God who want to do service to people in the name of God, in your daily prayers, if you can pray to God that there shall not be such famines and such floods, this will also be a kind of service which will be good from you.
Loka samasta sukhino bhavantu, sarvulu kudanu sukhanga untundali, samasta rajyamulu kudanu sukhanga untundali, samasta deshamulu kudanu sukhanga untundali ani koratame satya sai yokka swayam sevakulu yokka pradhanamainatundi prarthana yokka arahasyam.
The members of the Sevadal of Satya Sai should pray that all the people of the world, all the nationalities of the world, all the countries of the world should all be happy. This kind of prayer should be the prayer of the Satya Sai Sevadal.
Chusara, manaspurthiga prarthinchadam valla mana karmalu ye vidhanga patapanchalavatame kaakunda bhagavantuni sahitam nammani varini bhagavantuni paadala dariki cherustundi. Adi prarthana yokka shakti. అది ప్రార్థన యొక్క మహత్వం. ఈ చక్కని పాట అనంతరం మరికొన్ని విషయాలు ఈ ప్రార్థన గురించి తెలుసుకుందాం.
సాయి మహాదేవా కావడగదా
స్వామి ప్రార్థన గురించి చెప్పని అంశమంటూ లేదు. ఒకసారి స్వామి ఏమన్నారంటే, భగవంతుడు నవనీతం వంటి హృదయం కలవాడు. మనం ప్రార్థనను మనస్ఫూర్తిగా చేస్తే ఆ వేడిమికి కాదు కాదు, కేవలం ఆ వెచ్చదనానికి భగవంతుడు కరిగి మన దరికి పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని అక్కున చేర్చుకుంటాడు. అది భగవంతుడికి ప్రార్థన వల్ల కలిగే ఆ ఇమీడియట్ ఎఫెక్ట్. అయితే మరి ప్రతి మనిషి జీవితంలో ప్రార్థన తప్పనిసరి. ఏ ఒక్కరిని కలిపినా ప్రార్థన యొక్క విశిష్టతను గురించి ఒక్కొక్క విధంగా వారి మనస్సుకు తగిన విధంగా చెబుతూ ఉంటారు. అయితే ఈ మనోభావాలను మనం సేకరిస్తూ ఎన్నో విధాల ఈ ప్రార్థన యొక్క విశిష్టతను మనం గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఈనాడు మనతో పాటు స్టూడియోలో శ్రీ జగన్నాథరావు గారున్నారు. సాయిరాం జగన్నాథరావు గారు.
సాయిరాం.
ఈనాడు మీ ద్వారా మీ జీవితంలో మీరు చదివిన అంశాల్లో ఈ ప్రార్థన యొక్క విశిష్టత, అంటే స్వామి భక్తులుగా కూడా ఎన్నో అంశాలను మనం తెలుసుకుని ఉన్నాము. అయితే మీ జీవితంలో ఈ ప్రార్థన యొక్క విశిష్టత, ఈ అంశంపై కొంచెం మాకు విశదీకరిస్తారా?
తప్పకుండా గణేష్. చూడు, ప్రార్థన అన్న ఆ మూడు అక్షరాలు మనం నోటింట ఒత్తేసరికేను మన కళ్ళ ముందు ఒక చక్కటి ఒక ఆకృతి తయారవుతుంది. ఏమిటి? దేవుడు ముందు చేతులు రెండో కట్టుకుని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నట్టు. అంటే ఏమిటి? దాని ఎఫెక్ట్ నీకు ఎలాగుంటుందంటే ఎంతో మనశ్శాంతిని కలిగించేదానిగా ఉంటుంది ప్రార్థన అనేసరికి. ఒకడు కోపపడుతున్నాడు అన్నాం అంటే నీకు ఒక ఇమేజ్ ఏంటి ఫారం అవుతుంది? కళ్ళల్లో కోపం, ఆ మనిషిలో ఉద్రేకం. అది నీకు మనసుని శాంతపరిచే పరిస్థితి కాదు. ఇది ప్రార్థన అనేసరికి శాంతపరిచే పరిస్థితి. అది ప్రార్థన ఒక పదంలోనే మనకి ఆ విధమైన అనుభూతి కలిగినప్పుడు నిజంగా మనం ప్రార్థించేమే అనుకో, దాంట్లో మనం ఏమిటి అనుభవిస్తామో తెలుసు. అది అంటారు భగవద్గీతలోని, క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజా అని. అంటే మామూలుగా మనిషి లోకంలో మన ఐహిక సుఖాల గురించి ప్రార్థనలు సాధారణంగా చేసే దాని గురించే. ప్రార్థన అన్నప్పుడు ఏంటి, ఏదో నాకు ఈ ఒంట్లో బాగుండాలి, మా పిల్లడికి ఉద్యోగం దొరకాలి, నాకు ఇంకేదో ప్రమోషన్ రావాలి, ఇలాంటి ప్రార్థనలే మనం చేస్తాం.
అన్ని స్వార్థపూరితమైన ప్రార్థనలేవా?
అది అయితే ఇవి కూడా స్వామి ఏంటంటున్నారు, ఇవి కూడా నేను మీకు తీరుస్తానంటున్నారు. అయితే ఎందుకు తీరుస్తానంటారు? ఒక తన ఉపన్యాసంలో చెప్పారు, మీరు కోరుకునేది నేను ఇస్తాను. మనస్ఫూర్తిగా మంచిది కోరుకుంటే, చెడు కాదు, మంచిది కోరుకుంటే ఇస్తాను. ఎందుకు ఇస్తాను? మీకు నేను మీరు కోరుకున్నది ఇస్తే నేనిచ్చేది మీరు పుచ్చుకోవడానికి రెడీగా ఉంటారని, తయారవుతారని. అంచేత స్వామి ఎంతో దయామయుడు. అంటే చిన్నపిల్లల్ని లాలించి పాలించి ఏ విధంగా మీదకి తీసుకెళ్తుందో అమ్మా నాన్న తీసుకెళ్తారను, అలాగే స్వామి కూడా. అయితే ఇలాంటివి మనకి మన కళ్ళు ముందు ఎన్నో అనుభూతులు కనబడతాయి, ఎన్నో ఇన్స్టెన్సెస్ కనబడతాయి,
కానీ మనం దాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి.
అయితే ముందు మనం, నేను రెండు స్టేజెస్ అయితే చెప్తాను. ఒకటి మన పురాణాల్లోని మన అందరికి సాధారణంగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ వింటూ వచ్చిన కొన్ని ఇన్స్టెన్సెస్, అయిన తర్వాత స్వామి భక్తుల దగ్గర నుంచి విన్నవి. ఈ రెండు విధాలుగా నేను విభజించి చెప్తాను.
తప్పకుండా.
అయితే ఒకటి, మొట్టమొదట మనం భాగవతంలో గజేంద్ర మోక్షం, పోతలు రచించిన గజేంద్ర మోక్షం సాధారణంగా చదవని వాళ్ళు ఉండరు. అయితే గజేంద్రుడు వెళ్ళడం, ఒక కొలంలో విహరిస్తూ ఉంటే అక్కడ మొసలి
కాళ్ళు పట్టుకోవడం,
అయితే ఎన్నో వేల సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత కూడాను నీవే తహ్పని తహ్పరం బెరుగ మన్నింపని దగ్గుని దీని నేను రావే ఈశ్వర కావబే వరద సంరక్షింపు భద్రాత్మ కాని ఆఖరికి భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే ఆ భగవంతుడేమిటి, ఎలాంటి అంటే భగవంతుడు భక్తుడి ప్రార్థన విని ఏ విధంగా పరిగెట్టుకుంటూ వస్తాడో చెప్పడానికి పోతను అద్భుతంగా రచించారు. సిరికిన్ చెప్పడు శంఖుచక్ర యుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారమ్మును చేర డభ్రగపతిని మన్నింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణ వనోత్సాహి అయి, ఆ విధంగా పరిగెట్టుకుంటూ వస్తాట.
అది కొంచెం చెప్తారా మాకు?
అది అదే అంటే ఇక్కడి నుంచి ఈ గజేంద్రుడు ఎప్పుడు నన్ను భగవంతుడా నీవేశాడు నీవేశాడు అన్నాడోను, సిరికిన్ చెప్పాడు, లక్ష్మి కూడా చెప్పలేదుట, సిరికిన్ చెప్పాడు శంఖుచక్ర యుగము చేదోయి సంధింపడు,
పట్టుకోకుండా
ఈవెన్ వాహనమైన గరుడిది కూడా చెప్పలేదు, చెప్పకుండా పరిగెట్టుకుంటూ వదిలేసి. అయితే ఏంటి ఈ కథలోని అంతర్భాగం ఏంటంటే భగవంతుడు భక్తుణ్ణి కాపాడడానికి మరి ముందు వెనక ఏమి ఆలోచించకుండా పరిగెట్టుకుంటూ వస్తాడని, అది ప్రార్థన ఫలితం. ఇలాగే ప్రహ్లాద చరిత్రలో ఆ సంఘటన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇందుగలడందు లేడన సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదక చూచిన అందందే గలడు దానవాగ్ని వింటే. ఏంటి ప్రహ్లాదుడు హరిభక్తుడు అందరికి తెలిసిందని, తండ్రి హరిద్వేషి,
హరిద్వేషి
తండ్రి నువ్వు ఎక్కడ నన్ను భగవంతుడు ఎక్కడున్నాడంటే ఎక్కడ లేడన్నాడు. అంటే పాపం భగవంతుట ప్రహ్లాదుడు
ఎక్కడ చూపిస్తాడో
ఎక్కడ ఇక్కడ కావాలంటే ఇక్కడ ఇక్కడ కనబడాలి కదా, అన్ని చోట్ల సర్వాంతర్యామే అణువణువునా ఉన్నాడు తను. అందుకు ఆ స్తంభంలో కూడా ప్రత్యక్షం అయ్యాడు. అది భగవంతుడు ప్రార్థనకి ఏ విధంగాను రియాక్ట్ అయ్యాడు. అలాగే ద్రౌపది నింద సభలో,
మరి ఇన్ని సంఘటనలు మనం పురాణాల్లోంచి మనం తెలుసుకుంటున్నాము, ప్రస్తుత జీవితంలో ఈ కాలంలో మనం భగవంతుడు గాని మన స్వామి తీసుకోండి, ఏ విధంగా భక్తుల ప్రార్థనలకు రెస్పాండ్ అయ్యి వారి కోరికలను వాళ్ల కష్టాలను ఎలా గట్టెక్కించారో వాళ్ళని ఆ విధంగా కొంచెం చెప్తారా?
చాలా చక్కటి ప్రశ్న అడిగావు. ఇంకేదైతే ఇది విశాఖపట్నంలో ఒక యూత్ గ్రూప్ చేసిన ఒక అద్భుతమైన లీల. ఎందుకంటే 2008లో ఒకసారి వాళ్ళు ఇక్కడికి వచ్చారు స్వామి దగ్గరికి. స్వామి తమ దీయోపన్యాసంలో మీరు సేవ చేస్తామంటారు, టౌన్స్ లో సేవ చేయకండి, ఎక్కడైతే గ్రామీణులు ఎవరికైతే ఎన్నో ఇబ్బందుల్లో ఉండి ఎవరు చూసేవాళ్ళారో వాళ్ళకి సాయం చేయండి అంటే, అనంతగిరి కొండల్లోని అక్కడున్న గిరిజనులకి మంచి సదుపాయం కల్పిద్దాం కదా అని ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కొండల్లోకి కొన్ని కిలోమీటర్ల మీదకి ఎక్కితే కానీ గ్రామాలు రావు. ఆ గ్రామాల్లో నీటి సదుపాయం ఏంటంటే అక్కడ కొండల్లో ఓటు ఉంటుంది, ఆ ఓటు నీళ్లను అదే పశువులు అదే మనుషులు అదే అడవి జంతువులు అన్ని తాగుతాయి. అలాంటి చోట ఆ జలకన్నా కూడా మీదని ఉన్న ఒక గ్రామంలోని నీటి తవ్వుదాం అనుకున్నారు. నువ్వు తవ్వుదాం అనుకుంటే అక్కడ గ్రామస్తులు చెప్పారు, మీరంతా ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ కొండలో ఎప్పుడు మేము నీళ్లు పడ్డా మాకు తెలియదు,
రాళ్లు తప్పిస్తే
రాళ్లు తప్పితే నీళ్లు ఉండవు, మీరు దేనికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంటే ఈ కార్యక్రమం తలపెట్టే ముందు ఒకసారి వాళ్ళు స్వామి దగ్గరికి దర్శనానికి వచ్చారు. స్వామి దగ్గరికి వచ్చి స్వామికి, స్వామి ఈ విధమైన కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామంటే తప్పకుండా చేయండి బంగారు, నేను చూసుకుంటా అన్నారు. ఆశీర్వాదాలతో వెళ్లారు. వెళ్లి అక్కడ నుయ్యి తవ్వడానికి ప్రయత్నిస్తే ఆల్మోస్ట్ 25 అడుగుల పైన నుయ్యి తవ్వగా పెద్ద రాయి పడిపోయింది. ఆ రాయి ఎంత కొట్టినా బద్దలవడం లేదు. అయిపోయింది. గ్రామస్తులంతా కూడా సాయపడేవారు ఈ కార్యక్రమంలో యూత్కి. అయితే ఆ రాయి ఎప్పుడు పడిపోయిందో అందరూ కూడాను డిసప్పాయింట్ అయిపోయారు, ఢీలా పడిపోయారు, ఏం చేయాలో తెలియలేదు. అయితే మన వాళ్ళు ఏం చేశారు, ఈ రాత్రి సాయి గాయత్రి జపం చేద్దాం, స్వామి నామస్మరణ చేస్తూ కూర్చుందాం, రేపు పొద్దున వెళ్లి మరి ప్రయత్నిద్దాం, చూద్దాం ఏంటవుతుందా అన్నారు. అలాగే రాత్రంతాను సాయి గాయత్రిని నామస్మరణ చేస్తూనే ఉన్నారు. పొద్దున వెళ్లి ఒక అరగంట ప్రయత్నం చేశారు ఆ రాయిని కొట్టడానికి. అద్భుతం జరిగింది. ఆ రాయి పగిలి లోపలి నుంచి నీళ్లు చిమ్మడం మొదలుపెట్టింది. దాంతో ఆ గ్రామస్తుల్లో ఉత్సాహం ఇంత అంతా కాదు, మళ్లీ మంచి రెన్యూడ్ ఎనర్జీతోటి తవ్వగా అది ఇంకా లోతుకి తవ్వారు. తవ్వితే ప్రస్తుతం ఆ దాంట్లోని 25 అడుగులకు పైన నీళ్లు వచ్చాయి. అయితే అది ఆ ప్రార్థన. ఇది ఇంకా ఇక్కడ ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. సాధారణంగా ప్రార్థనలు అంటే ఏంటి, ఇందాకలు అన్నాను, ఏదో మన గురించి చేసుకునే కన్నా సమాజం గురించి ఎప్పుడైతే మనం చేయదలుచుకుంటామో అప్పుడు భగవంతుడు దాన్ని ఎంతో వేగంగా మనకు అందజేస్తాడు.
ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవచ్చు ఏంటంటే, స్వామి వారిని ఆశీర్వదించారు తప్పకుండా నీళ్లు వస్తాయని. వాళ్ళు మొదటిసారి కొట్టినప్పుడే నీళ్లు రావచ్చు, కానీ వాళ్ళకి ప్రార్థన చేసే అవకాశాన్ని స్వామి ప్రసాదించారు. అక్కడ
వాళ్ళకి ప్రార్థన చేసే అవకాశాన్ని ప్రసాదించారు. అది కాకుండా గ్రామస్తుల్లో కూడాను భగవంతుడి మీద నమ్మకాన్ని కుదిర్చారు.
అవును,
ఆ నమ్మకాన్ని కుదిర్చారు. ఇది ఇక అతి చాలా చిన్న విషయమును, కానీ దీంట్లో కూడా ఒక లెసన్ ఉంది, అది చెప్పదలుచుకున్నాను.
తప్పకుండా.
రామబ్రహ్మం గారిని అందరికి తెలుసు, తెలియని వాళ్ళు ఉండరు.
స్వామి బృందావన్ కేర్ టేకర్. ఆయన
బృందావన్ కేర్ టేకర్. తన పెద్ద కుమారుడు పుట్టపర్తిలోనే ఉంటున్నారు, అతని పేరు సీతారామయ్య. అతనితో మేము ఆ మధ్య ఒకసారి
సంభాషించాం,
ముచ్చట్లు ఆడుకున్నాం. అయితే అతను చైన్ స్మోకర్ చిన్నప్పుడు. ఎలాగంటే ఒక సిగరెట్ కాలిన తర్వాత ఇంకో సిగరెట్ అంటించుకునేవారు దాంతో. నేను ఒకసారి స్వామి దగ్గరికి వస్తే స్వామికి తెలియంది ఏంటి అది సర్వాంతరంగా, అంటే నీకు రెండు ప్రమోషన్లు వస్తాయన్నారు. అంటే నవ్వేశాడు సీతారామయ్య. నవ్వితే స్వామికి కొంచెం ఎర్రగా చూశారు. కాళ్ళ మీద పడి క్షమాపణ పెట్టుకున్నారు. వెళ్లేసరికి స్వామి చెప్పినట్టు రెండు ప్రమోషన్లు వచ్చాయి. అయితే వెంటనే అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారి త్రూగాను స్వామికి ఇది తెలియజేయండి, నేను రెండు ప్రమోషన్స్ నాకు వచ్చాయి స్వామి చెప్పినట్టే అని. స్వామికి వాళ్ళ రామబ్రహ్మ గారు చెప్తే, దేనికి రెండు ప్రమోషన్లు, మళ్లీ ఇంకో రెండు డజన్ల సిగరెట్లు అవుతాడు, దానివల్ల లాభమేంటి అన్నారు. అని ఒకవేళ గాని మీ పెద్దవాడు సిగరెట్లు మానకపోతే నా దగ్గరికి రావద్దు అని చెప్పన్నారు. అలా పెద్ద షాక్ పనిష్మెంట్ అయిపోయింది. అయితే సిన్సియర్ గా సిగరెట్లు మాత్రం ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే ఏం చేసేవారు, అది తను ఏపీ రోడ్ ట్రాన్స్పోర్ట్ పనిచేసేవారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ లో సాధారణంగా ఇలాంటి అభ్యాసాలు ఉంటాయి. ఏం చేద్దంటే వాళ్ళ టైమింగ్స్, వర్క్ టైమింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉండడం వల్ల దానివల్ల కొన్నాళ్ళు మానేసిన మళ్ళీ
అలవాటు
వచ్చేది. అయితే దీంతో స్వామి చెప్పింది గుర్తుకొచ్చి ఒకరోజు మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి, స్వామి ఈ వాళ్లతోటి నేను ఈ దురభ్యాసాన్ని మానేదలుచుకున్నాను, అంతే, ఈ భారమంతా నీ మీద పెడుతున్నాను, నేను మానిస్తాను అని నిర్ణయించుకున్నారు. జేబులో ఉన్న సిగరెట్లు పారేశారు, ప్యాకెట్ నెమను చింపేశారు, అగ్గిపెట్ నెమను విరిచి పారేశారు, పారిసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తన మీద తనకే నమ్మకం లేదు. ఇంతదంటే ఇలా ఎన్నోసార్లు జరిగింది, కానీ అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజులు సిగరెట్ వైపు వెళ్లలేదు. అప్పుడు ధైర్యం తెచ్చుకుని తన తండ్రికి ఉత్తరం రాశారు, డాడీ మా ఇది స్వామికి నువ్వు చెప్పు, నేను సిగరెట్లు మానేసాను అని. అంటే రామకృష్ణ గారు వెళ్లారు. వెళ్ళి, స్వామి మీరు చెప్పిన తర్వాత మా పెద్దవాడు సిగరెట్లు మానేసాడు అన్నారు. అంటే ఏమిటి సిగరెట్లు మానేసాడా, ఎవరు చెప్పారు మానేసాడని? లేదు స్వామి, అబద్ధం చెప్పాడు, మీతో చెప్పమని చెప్పాడు. వాడు మానేశాడు, నా నెత్తి మీద ఫారం పడేశాడు. అంటే ఏంటి స్వామి? ఆ రోజు మానిస్తూ, స్వామి మానిస్తున్నాను, ఈ భారం అంతా నువ్వే మొయ్యాలన్నారు, నేను మోస్తున్నాను, అందుకు మానేశాడు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ కొన్ని 50 సంవత్సరాల పైన అయిపోయింది కావాలి, మరి అటువైపు చూడలేదు. అయితే ఇది కూడా ఏంటి, మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల వచ్చిన అదృష్టం,
అదృష్టం
స్వామి చెప్పిన ఆశీర్వాదం అది. బాగుంది కదా ఇది. ఇంకొకటి నేను చెప్పి ఇది ముగిస్తాను. ప్రార్థనతోటి ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎక్కడ లేని మనశ్శాంతి లభిస్తుంది, ఎక్కడ లేని మనశ్శాంతి లభిస్తుంది. ఇక ప్రార్థన అన్నది ఎప్పుడు కూడా జరగకుండా ఉండదు,
నిత్యం ప్రార్థన జరుగుతూనే ఉంటుంది,
జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మనకి మనం వేరే భగవంతుణ్ణి కోరుకోక్కర్లేదు, అది ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. దీంట్లోని ఒకే ఒక్క ఉదాహరణ అది చెప్పి నేను ముగిస్తాను. రమణ మహర్షి శిష్యుడు అమృతానంద ఆ రోజుల్లోని స్వామి దగ్గరికి ఒకసారి వచ్చారు. అప్పటికీ అతని వయస్సు దగ్గర దగ్గర 80 సంవత్సరాలు దాటిపోయి అయితే వచ్చి స్వామి దర్శనంలో కూర్చుంటే స్వామి అమృతం అని పిలిచేట. ఆ విధంగా రమణ మహర్షి తను పిలిచేవారు. అయితే ఒక్కసారి ఒళ్ళు జలదరించిపోయింది. అదేంటిది, అంటే ఇది తన గురువు గారు పిలిచినట్టే
అనిపించింది.
అనిపించిన తర్వాత అమృతం నువ్వు చిన్నప్పుడు ఏమైనా యాగం చేసేవా అన్నారు. అంటే హోమం చేశాను స్వామి. ఎప్పుడు? నా 7వ సంవత్సరం. దేని గురించి? గణపతి హోమం చేశాను. దేనికి అన్నారు? గణపతి దర్శనం ఇస్తాడని చెప్పారు.
స్వర్ణ గణపతి దర్శనం,
స్వర్ణ గణపతి దర్శనం ఇస్తాడని చెప్పారు, అందుకు చేశానన్నారు. అయితే అది ఆ చిన్నప్పుడు ఏదో చేశాను కాని స్వామి, అంటే 41 రోజులు చేసేటతను, ఏదో చేశాను స్వామి, ఏదో చిన్నప్పుడు బుద్ధి లేకుండా చేశాను, అది మర్చిపోయాను స్వామి అన్నారు. అయ్యో, వేదాల్లోని మన పురాణాల్లో చెప్పింది ఏది కూడా అసత్యం కాదు, స్వామి చెప్పింది భగవంతుడు చెప్పింది జరిగి తీరుతుంది, నీకు ఆ దర్శనం ఇప్పుడు కావాలా అన్నారు. అని తను స్వయంగా తన కళ్ళ ముందు ఆ ఫలితాన్ని ఇప్పుడు ఇస్తానని ఇలాగ బంగారంతో మెరిసిపోతున్న మహాగణపతి
రూపంగా
స్వామి తన దర్శనం చేశారు. అది ప్రార్థన కొన్ని విశిష్టత. బాగుంది కదా.
స్వామి ఎప్పుడు తమ ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటారు, ఈ ప్రార్థన అనేది మన పెదాల నుంచి రాకూడదు, మన హృదయాంతరాల్లోంచి వచ్చినప్పుడు అది భగవంతుడికి ఒక పర్సనలైజ్డ్ కనెక్షన్ లాగా అయ్యి ఇమీడియట్ గా భగవంతుడు రెస్పాండ్ అవుతాడు అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. సో ఎంతో చక్కగా ఈ ప్రార్థన యొక్క విశిష్టత గురించి తెలిపినందుకు ధన్యవాదాలు జగన్నాథరావు గారు.
సాయిరాం గణేష్.
అయితే ఈనాటి కార్యక్రమాన్ని ముగించే సమయం ఆసన్నమైంది. ఈ చక్కని పాట అనంతరం భగవంతుని ప్రార్థిస్తూ ఈ పాటను వింటూ ప్రార్థన మీద శీర్షికలో మొదటి భాగాన్ని ఈనాటితో ముగిస్తూ మళ్లీ వచ్చేసారి నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు 2వ భాగం ప్రారంభిద్దాం. అంతవరకు శ్రోతలందరికీ సాయిరాం. మీకు ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వీరం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. ఈ చక్కని పాట అనంతరం
బాబా గారు Thank you. స్మరణం సాయి ఉపధ్యా. సాయి నామ స్మరణం సాయి రూపధ్యానం సదా మాకు ఇహ పరలను సగు సాధనం. సాయి నామ స్మరణం సాయి రూపధ్యానం సదా మాకు ఇహ పరలను సగు సాధనం. సాయి నామ స్మరణం సాయి రూపధ్యానం.
సాయి నామ స్మరణం సాయి రూప ధ్యానం.